गुरुर्देव महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे జరుగుతున్నటువంటి అనేక విధి విధానాలన్నీ కూడా యజ్ఞముతోనే సంబంధించి ఉన్నాయని తెలుసుకున్నాం నిన్న. యజ్ఞము అంటే శ్వాస విజ్ఞానమే అని తెలుసుకున్నాం. శ్వాస నాలుగు రకాలుగా ఉంటుంది, పూరక, అంతఃకుంభక, రేచక, బాహ్యకుంభక. ఈ శ్వాస విజ్ఞానాన్ని సహయజ్ఞ ప్రజాసృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం మేషవో స్విష్టకామధుక్. ఈ శ్వాస విజ్ఞానమే యజ్ఞ విధానమని తెలుపుతూ, నీ కోరికలన్నీ కూడా ఈ శ్వాస విజ్ఞానంతోనే తీర్చుకోగలవని చెప్తూ నిన్న కొన్ని యజ్ఞ పరంపర యొక్క బేసిస్ చెప్పారు. పౌర్ణమాసి ఇష్ట యజ్ఞము, దర్శ్య ఇష్ట యజ్ఞము అంటే దర్శ పౌర్ణమాస్యేష్టి యజ్ఞముల ద్వారా శరీరంలో ఉన్నటువంటి అగ్ని సోమాత్మకమైనటువంటి, చంద్ర సూర్యాత్మకమైనటువంటి, ఇడా పింగళాత్మకమైనటువంటి యజ్ఞ విద్యను ముందు తెలుసుకోవాలి. అమావాస్య యజ్ఞము, పౌర్ణమాస్య యజ్ఞము, దాని తర్వాత ఆరు రకాలైనటువంటి పశుబంధ యజ్ఞాలను తెలుసుకోవాలి అని చెప్పారు. ఈ ఆరు రకాలైనటువంటి పశుబంధ యజ్ఞాలు తెలుసుకున్న తర్వాత అగ్నిష్టోమ యజ్ఞము చేయగలము. ఆ అగ్నిష్టోమ యజ్ఞము అన్నా అగ్ని ప్లస్ సోమాత్మకమైనటువంటి యజ్ఞము అన్నా వాతావరణంలో ఉన్నటువంటి వేడిని చల్లతనాన్ని కలిపి శరీరంలో ఉండేటటువంటి 37 డిగ్రీల సెంటిగ్రేడ్ కానీ 98.4 డిగ్రీస్ సెంటిగ్రేడ్గా ప్రాణ అపానాల యజ్ఞాత్మకమైనటువంటి సమత్వం యోగ ఉచ్యతే అనే యజ్ఞం ఎలా జరుగుతుందో నిన్న తెలుసుకుందాం మనం. ఇది తెలుసుకున్న తర్వాత సుషుమ్న నాడిలో ఎడా పింగళ నాడులలో ప్రవహించేటటువంటి శక్తి ఎప్పుడైతే ప్రవహించటం మొదలెడుతుందో జరిగేటటువంటి దానినే సోమయాగము లేక మరియు అండ్ లేక కాదు మరియు వాజపేయి యజ్ఞము చేయగలము. అంతకుముందు వాజపేయి యజ్ఞము చేయలేము. మనం చేసేటటువంటి సంక్షిప్త గాయత్రి హవన విధి ఆ వాజపేయి యజ్ఞముల యొక్క సూక్ష్మీకృత రూపమే అని తెలుపుతున్నారు గురువు గారు. అంచేత ఆ వాజపేయి యజ్ఞమైనటువంటి సంక్షిప్త గాయత్రి యజ్ఞమును చేసే ముందు పౌర్ణమాసి అమావాస్య యజ్ఞములు, ఆరు రకాలైనటువంటి పశుబంధ యజ్ఞములు, అగ్నిష్టోమ యజ్ఞములు పూర్తిగా చేసి శరీరములో ప్రాణవాయువుని సుషుమ్న నాడి ద్వారా పంపించటం ఎలాగా అని చెప్తూ నిన్న ఎన్టీ రామారావు ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను మీకు. ఎలాగా సుషుమ్న మార్గముతో ఆ ప్రాణ సంచారము జరిగినప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలను వస్తాయో, ప్రాణంకో సుషుమ్న నాడీకే మార్గ్ ద్వారా ఊర్ధ్వగామీ కర్నే పర్ ఉస్కే సాత్ శరీర్ మే బల్ ఔర్ ఓజ్ బఢానే వాలే వీర్య కో ప్రాణం కి ఉష్మా కే ద్వారా సోమ రూప శాంత్ ఏవం సూక్ష్మ తదా అదృశ్య బనాకర్ ఉస్కో ఊపర్ ఉడా లే జానా యా ఉన్కా హరణ్ కర్ లేనా ఔర్ ఉస్కో శరీర్ కే ద్యూ స్థాన్ అర్థాత్ మూర్ధా మే లే జాకర్ ఇస్ స్థాన్ కే దేవతాఓ ఇంద్రియం కో ఉస్ సోమ్ కా పాన్ కరానా బల్ సే సంపన్న కరానా వాజపేయ యజ్ఞ హే. అంచేత ఈ ఆ వాజపేయి యజ్ఞంలో జరిగేది ఏంటి అంటే ప్రాణములను సుషుమ్న నాడీ మార్గము ద్వారా ఊర్ధ్వగామి చేసి దాని ద్వారా శరీరంలో ఉన్నటువంటి బల్ మరియు ఓజ్, బలము ఓజానికి తేడా మనకి అర్థం అవ్వాలి. సూక్ష్మీకృతమైనటువంటి బలాన్ని ఓజస్ అంటాం, ఓజస్ తేజస్ వర్చస్ అని మూడు రకాలైనటువంటి సూక్ష్మీకృతమైనటువంటి స్వరూపాలు వస్తాయి సుషుమ్న మార్గంలో. ఆ సుషుమ్న మార్గంలో వచ్చేటటువంటి మొట్టమొదటి స్థూల ద్రవ్యాత్మకమైనటువంటిది ఓజస్, ప్రాణాత్మకమైనది శక్త్యాత్మకమైనది తేజస్, ప్రజ్ఞాత్మకమైనది వర్చస్. భూర్ భువ స్వ, భూర్ అనేది ద్రవ్యాత్మకమైనది ఓజస్, భువ శక్త్యాత్మకమైనది తేజస్, స్వ ప్రజ్ఞాత్మకమైనది వర్చస్. జత గురుదేవులు స్థాపించినటువంటి అనేక అనేక సంస్థలలో ఈ ఓజస్ తేజస్ వర్చస్ లేనటువంటి వ్యక్తుల యొక్క సముదాయము ఆ అద్భుతమైనటువంటి సంస్థలను ఎలాగ నవ్వుల పాలు చేస్తుందో అవగాహన చేసుకోవాలి మనం. జత ప్రాణములను సుషుమ్న నాడి మార్గము ద్వారా ఊర్ధ్వగమనము చేయించినప్పుడు దానితో పాటు శరీరంలో ఉన్నటువంటి బలము ఓజము పెంచేటటువంటి వీర్యమును ప్రాణముల యొక్క వేడి ద్వారా సోమరూపమైనటువంటి శాంతము సూక్ష్మము అదృశ్యము చేసి దానిని పైకి తీసుకువెళ్ళటము లేక దాన్ని హరించి వేయటము, దానిని శరీరంలో ఉన్నటువంటి ద్యుస్థానము అనగా మూర్ధనాస్థానములో తీసుకెళ్ళి ఆ స్థానములో ఉన్నటువంటి దేవతలు ఇంద్రియాలకు ఆ సోమరస పానమును చేయించుట వాటిని బలవర్ధకము చేయుటే వాజపేయ యజ్ఞము. అంచేత ఈ వాజపేయ యజ్ఞము అనేటటువంటి పరంపరలో మొదటి చెప్పినటువంటి యజ్ఞ విధానాలు చేయకుండా మనం చేస్తే ఏమి ఫలితం ఉండదు. మరోతి ఇదంతా చేయకుండా వాజపేయ యజ్ఞాలు చేసుకోమని, చేసుకున్న తర్వాత ఈ అశ్వమేధ యజ్ఞం చేయమని ఎందుకు చెప్తున్నారు అంటే ఇంజనీర్కి తెలిస్తే చాలు ప్లాన్ ఏంటో, ఎలా కట్టించాలో కూలీ వాళ్ళకి తెలియాల్సిన పని లేదు. మనం కూలీ వాళ్ళకంటే ఎక్కువ స్థానంలో లేవు అన్నది మనకి అర్థం అవ్వాలి. చాలా పెద్ద బిల్డింగ్ కడుతున్నాం, తాజ్మహల్ కడుతున్నాం, అది ప్రపంచంలో కూడా ఇంతవరకు లేనటువంటిది అని కూలీవాడు చెప్పుకోవచ్చు, చెప్పుకోవటంలో తప్పేం లేదు, కానీ అది ఎలా కడుతున్నామో మాత్రం అడిగి తెలియదు. ఇంచేత ఏ పని చేస్తున్నామో, ఏ పని ఎంతవరకు చేయాలో చెప్పింది చేసుకున్నట్టు వెళ్ళిపోవటమే తప్ప దాని మీద మన స్వంత అభిప్రాయాలు కానీ దాన్ని కూడా ఎప్పుడైనా మనం పెట్టడానికి ప్రయత్నించి మనం వివరణ ఇవ్వటం మొదలెడితే మొత్తం సంస్థనే గంగలో దింపేస్తాం. ఏ సంస్థను? దేవ సంస్కృతి అనేటటువంటి సంస్థను. ఇంతవరకు చాలా బాగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ధర్మాలు కూడా దేవ సంస్కృతిని గంగలోకి దింపాయి. క్రిస్టియన్స్ కావచ్చు వాళ్ళు, ముస్లిమ్స్ కావచ్చు వాళ్ళు, జైనులు కావచ్చు, బుద్ధులు కావచ్చు, ఆఖరికి మనము కావచ్చు. ఎందుకు దింపాము అంటే అసలు ఇది ఈ మాటలన్నీ మాట్లాడుకుంటున్నాయి తప్ప అసలు ఇది ఎలా జరుగుతుందో మనకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే అసలు పౌర్ణమాస్య అమావాస్య యజ్ఞాలే మనం చేయలేదు. పౌర్ణమాస్య అమావాస్య యజ్ఞాలు సూర్యుడు చంద్రుడు ఎదురెదురుగా ఉండేటటువంటి యజ్ఞాలు మనం చేసిన తర్వాత, పశుబంధ యజ్ఞాలు చేసిన తర్వాత, పశుబంధ యజ్ఞాలు చేసిన తర్వాత ఏం చేయాలి? అగ్ని సోమాత్మకమైనటువంటి అగ్నిష్టోమ యజ్ఞం చేసిన తర్వాత వాజపేయ యజ్ఞానికి అర్హత వస్తుంది. వాజపేయ యజ్ఞానికి అర్హత వచ్చిన తర్వాత ఏం చేయగలిగారు వాడు? ఓజస్సుని బలాన్ని సూక్ష్మీకృతం చేసుకుని మూర్ధన స్థానానికి తీసుకెళ్ళగలగాలి. సహస్రారానికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవతలందరినీ కూడా ఆ సోమరస పానము చేయించగలిగినప్పుడు వాజపేయ యజ్ఞం పూర్తవుతుంది. అశ్వమేధ యజ్ఞం ఇంకా రాలే. ఇది ఇంకా వాజపేయ యజ్ఞం అంటే ఏంటి? గాయత్రి యజ్ఞము యొక్క సంక్షిప్తమైనటువంటి రూపము. గాయత్రి పరివార్ ప్రపంచానికి అందజేసినటువంటి యజ్ఞ విధానము వాజపేయ యజ్ఞ విధానం. కనీసము ఆ యజ్ఞ విధానము చేస్తున్నప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ అని కూడా చెప్పేటటువంటి స్థితిలో లేనటువంటి మన జ్ఞానము, ఎంత అజ్ఞానములో మనం జీవిస్తున్నాం అన్నది అవగాహన చేసుకుంటూ ఉంటే తప్ప అశ్వమేధ యజ్ఞానికి మనము ఆ స్టేటస్కి రాలేము. అశ్వమేధ యజ్ఞం మనం చేయటం లే. అశ్వమేధ యజ్ఞంలో పాలు పంచుకునే అర్హత కూడా మనకి లేదు. ఇంచంటే ఈ యజ్ఞం ఏమీ చేయలేదు. ఆ యజ్ఞంలో యొక్క రాజుని మనం ఎలా చేస్తాం? మరి ఎందుకు పాలు పంచుకోగలుగుతున్నాం అంటే ఓ అద్భుతమైనటువంటి వ్యక్తిత్వంతో కలిశాం కనుక. గాంధీ గారితో కలిశారు కనుక. దద్దమ్మలు కూడా కాంగ్రెస్లో చేరి ఇన్నేళ్ల బట్టి కాంగ్రెస్ అనే పేరుతో దేశాన్ని భ్రష్టు పట్టించగలిగారు. ఎందుకు భ్రష్టు పట్టించగలిగారు అంటే గాంధీ అనే పేరుతో కలిసి ఉన్నారు కనుక. మనం చేసేది కూడా అంతే. శ్రీరామ శర్మ ఆచార్య అనేటటువంటి పేరుతో కలిసి ఉన్నాం కనుక ఈ పెద్ద పెద్ద కబుర్లు మనం చెప్పగలుగుతున్నాం. కానీ ఆచరణలో అంతా శూన్యమే. కానీ శూన్యమైన రాజ్యం చేయగలిగారు కదా కాంగ్రెస్ వాళ్ళు. మనము రాజ్యం చేయగలుగుతాం. ఎటు చేయంటే కనీసం ఆ మాటల యొక్క అంతరార్థాన్ని అవగాహన చేసుకుంటూ ఉంటే. అంచేత దీన్ని అవగాహన చేసుకుంటూ, వాజపేయి యజ్ఞముల యొక్క అవగాహన చేసుకుంటూ ఏం చెప్పుకున్నాం? వాజము అంటే బలము, ఓజస్సు. ఈ వాజపేయము అంటే డ్రింక్. అంచేత ఈ బలాన్ని, ఓజస్సుని మీరు మన బ్రెయిన్కి ఇవ్వగలరా? బ్రెయిన్కి, ఆ మూర్ధనాస్థితికి ఆ శక్తిని మనం ఎలా ఇవ్వగలము? దాన్ని ఎలాగ మన శరీరంలో దాని యొక్క సంచారము చేయగలము అనేటటువంటి మొత్తము విద్య ఎదురుకుండా ఉన్నటువంటి బోర్డు మీద వేయబడి ఉన్నది. ప్రఖర ప్రజ్ఞ అనేటటువంటిది అజ్ఞాత్మకమైనది, సజల శ్రద్ధ అన్నది సోమమయమైనది అని నేను చెప్పి ఈ అగ్ని సోమమైనటువంటి అగ్నిష్టోమ యజ్ఞము ఎదురుకుండా అక్కడ జరుగుతోంది. అది జరిగినప్పుడు గరుత్మంతుడు ఎలాగవుతే తన తల్లి యొక్క బానిసత్వాన్ని పోగొట్టుకోవటానికి అమృతాన్ని తీసుకురాగలిగాడు. వాజపేయము అంటే అది ఆ గరుత్మంతుడు యొక్క కథని, వినతా కద్రోల యొక్క కథను మన శరీరంలో మనం రీఎనాక్ట్ చేసుకోగలగాలి. మన శరీరంలో ఆ కథలు జరుగుతూ ఉంటాయి. పురాణము అంటే అర్థం ఏంటి అంటే కథలు కావు, అవి మన శరీరంలో జరిగేటటువంటి సంఘటనలు. ఆధ్యాత్మిక జగత్తులో ఈ సంఘటనలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మన జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. వాజము అనగా వాజ్ కా తాత్పర్య బల్ ఔర్ ఓజీ హే. వాజము అనగా బలము, ఓజస్సే. ఇస్ ప్రకార్ పునః పునః యజ్ఞ కర్నేసే శతక్రతు అర్థాత్ ఇంద్రపద్ ప్రాప్త్ కర్ లేతా హే. ఇలాగా ఒకసారి వాజపేయి యజ్ఞం చేస్తే సరిపోదు, అలాగా 100 సార్లు చేయాలి మనం. ఆ 100 సార్లు ఆ వాజపేయి యజ్ఞం చేసిన తర్వాత వాడికి శతక్రతు అనేటటువంటి బిరుదు లభిస్తుంది. ఆ శరత్ క్రతు అనే బిరుదు లభించిన వాడు ఇంద్రత్వాన్ని పొందుతాడు. ఇస్ ప్రకార్ పునః పునః యజ్ఞ కర్నేసి శతక్రతు అర్థాత్ ఇంద్రపద్ ప్రాప్త్ కర్ లేతా హే. ఉస్కే ఆధీన్ సభీ దేవ్ ఇంద్రియా హో జాతీ హే క్యోంకి బార్ బార్ వా ఉనే తృప్తి కర్తా హే. అప్పుడు ఆ ఇంద్ర పదము పొందినటువంటి వ్యక్తి ఆధీనములో దేవతాశక్తులన్నీ వస్తాయి. అందుకే ఇంద్రుణ్ణి దేవతల యొక్క రాజు అంటాము. ఎందుకవి ఇంద్రియాలు అతని యొక్క అధీనంలో వస్తాయి అంటే ఈ 100 సార్లు చేసినటువంటి వాజపేయి యజ్ఞంలో అతను ఈ ఇంద్రియాలను సోమరస పానము ద్వారా తృప్తి చేయించాడు. ఎహి సాధక రాజసూయ యజ్ఞ హే. అంచేత ఇలాగ 100 సార్లు చేసేటటువంటి వాజపేయి యజ్ఞములే రాజసూయ యజ్ఞములుగా మారుతాయి. ఆ రాజసూయ యజ్ఞములో అగ్రపూజ అందుకున్నటువంటి వ్యక్తే శ్రీకృష్ణుడు. ఆ అగ్రపూజ అందటానికి ముందు శిశుపాల వధ చాలా అవసరం. ఇస్ ప్రకార్ రాజసూయ యజ్ఞకే ద్వారా జో రాజా బన్ జాతా హే వహీ అప్నే ఆత్మరూపీ రాష్ట్రీయ విశ్వకి సమృద్ధికి లియే అశ్వమేధ రచపాతా హే. ఈ విధంగా రాజసూయ యజ్ఞమును సాధించినటువంటి వ్యక్తి తన శరీరంలో ఉన్నటువంటి దేవస్వరూపమైనటువంటి ఇంద్రియాలను పూర్తిగా లొంగదీసుకున్నటువంటి వ్యక్తి తన శరీరము అనే రాష్ట్రము మీద ఆత్మరాజ్య స్థాపన చేసినటువంటి వ్యక్తి విశ్వం యొక్క సమృద్ధి కొరకు అశ్వమేధ యజ్ఞములను చేయగలుగుతాడు. ఆధ్యాత్మిక ప్రాణ విద్యా కే ఈ యజ్ఞ అప్నే ఆలంకారిక రూపమే హే. ఆధ్యాత్మిక యొక్క ప్రాణవిద్య స్వరూపమైనటువంటి ఈ యజ్ఞాలన్నీ కూడా ఆలంకారికమైనటువంటివే. ఆలంకారికం అంటే ఏంటి? సింబాలిక్. సింబాలిక్ అంటే ఏంటి? ప్రతి సింబల్కి ఒక అర్థం ఉంది. ఇక్కడ రాసినటువంటి అక్షరాలన్నీ కూడా సింబాలిక్కే. ఆ సింబల్స్ మనకు అర్థం అవుతే, ఆ సంకేతాలు మనకు అర్థం అవుతే అది బురకెక్కుతుంది. ఈ లిపి మనకి తెలియకపోతే ఎంత అద్భుతమైనటువంటి పుస్తకమైనా మనకి తెలియదు. అలాగే యజ్ఞ ప్రక్రియ అంతా కూడా శ్వాస విజ్ఞానమే, ప్రాణవిద్యే. ప్రాణము అంటే ఊపిరి మాత్రం కాదు, శ్వాస మాత్రం కాదు, కానీ మన శరీరంలో ప్రాణము ఉంది అన్నదానికి నిదర్శనం అంటే శ్వాస. అంటే ఏం చెప్పచ్చు, శ్వాస అనేది ప్రాణానికి సంకేతం, ప్రాణం యొక్క లిపి. దాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శ్వాస కాదు అక్కడ ఇంపార్టెంట్, ప్రాణం ఇంపార్టెంట్. ఇక్కడ మీరు హిందీ లిపిలో రాశారా, ఇంగ్లీష్ లిపిలో రాశారా, తెలుగు లిపిలో రాశారా అనేది ముఖ్యం కాదు. ముఖ్యం ఏంటి అంటే ఆ భావనలు. ఆ భావనలు గురువుగారు హిందీ లిపిలో రాస్తే, ఆ హిందీ లిపి తెలుసుకున్నటువంటి వ్యక్తి తెలుగు భాషలో దానికి చెప్తున్నాడు. కానీ చెప్పినందువల్ల అనుభూతి మాత్రం లేదు కదా. ఆ యజ్ఞ పరంపర ఏంటో, ఆ శ్వాస ఎక్కడికి వెళ్తుందో, ఆ ప్రాణవిద్య ఎక్కడికి వెళ్తుందో ఏం తెలుసు. కానీ ఏం చేయగలిగాం, సంకేతం పట్టుకోవటం వల్ల కొంత అవగాహన వచ్చింది. అలాగే యజ్ఞము అనేటటువంటి ప్రక్రియ పుట్టుకతో స్టార్ట్ అవుతుంది, పుట్టుకతో ఎండ్ అవుతుంది. అందువల్ల పుట్టడానికి ముందు నుంచి కూడా యజ్ఞముతో స్టార్ట్ చేసి అంత్యేష్టి అనేటటువంటి యజ్ఞముతో, తర్వాత సంవత్సరము సంవత్సరము చేసేటటువంటి శ్రాద్ధ కర్మలన్నీ కూడా అగ్ని విద్యతో, ప్రాణ విద్యతో లింక్ చేయబడి ఉన్నాయి. అంచేత సంస్కారాలు చేసేస్తాం మనం, షోడశ సంస్కారాలని మనం పెట్టేస్తాం అంటూ ప్రాణవిద్య తెలియనటువంటి దద్దమ్మలందరూ కలిసి ప్రాణవిద్యకు సంబంధించినటువంటి సంస్కారాలను కేవలము అతి నీచమైనటువంటి కర్మకాండగా మార్చాం మనం. చివరికి ఏమవుతుంది, ఆ నీచమైనటువంటి కర్మకాండ వల్ల మనుషులకు దాని మీద నమ్మకపోవటమే కాకుండా మనకి కూడా దాని మీద నమ్మకం పోయేటటువంటి స్థితికి వచ్చాం, లిపి తెలియకపోవటం వల్ల. ఆ లిపి ఎక్కడుంది, శరీరములో ఉంది. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అనేటటువంటి మాటని నోటితో అంటం కాకుండా అసలు ఆ శరీరంలో ఆ యజ్ఞ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకోమని చెప్తూ, ఇంతవరకు చెప్పినటువంటి రాజసూయ యజ్ఞ పరంపర అంతా కూడా శరీరంలోనే చెప్పారు. అది ప్రాణవిద్యలో జరిగేటటువంటి దాన్ని చెప్పాడు, అంతర్యాగం అని చెప్పారు గురుదేవులు. అంచేత ఈ ఆధ్యాత్మిక ప్రాణవిద్యకి ఈ యజ్ఞములు అలంకారికమైనటువంటి రూపంలో ఉన్నాయి, సింబాలిక్గా ఉన్నాయి. సంజానే హేతు ఉంకా చిత్రణ పూర్వక ప్రదర్శన కర్నే కిలియే కర్మ కాండమయ యజ్ఞంకు కియా జాతా హై. అంచేత దాన్ని వివరించటానికి, దాన్ని డిమాన్స్ట్రేట్ చేయటానికి, ఇప్పుడు ప్రాక్టికల్ క్లాసులో వాటిలో పిల్లల చేత ప్రాక్టికల్స్ చేయించేటప్పుడు డిమాన్స్ట్రేట్ చేస్తాం. డిమాన్స్ట్రేట్ చేసినట్టే వాళ్ళు చేస్తే గంగలో దిగుతారు. ఏదో ఒక దాన్ని ఉదాహరణగా తీసుకుని డిమాన్స్ట్రేట్ చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసుకోవాలి, ఆ కర్మకాండని ఏ ఉద్దేశ్యం కోసం అయితే ఆ కర్మకాండ చెప్పబడిందో దానిని వాళ్ళు నిత్య జీవితంలో ఉపయోగించుకోగలగాలి. అలాగే ఈ దర్శ పౌర్ణమాసి యజ్ఞముల నుంచి రాజసూయ యజ్ఞముల వరకు మనము బయట చేసేది డిమాన్స్ట్రేషన్సే. మరి డిమాన్స్ట్రేషన్స్లో అందరూ ఎందుకు రావాలి, ప్రాక్టికల్ క్లాస్కి ఎందుకు అందరూ రావాలి, థియరీకి రాకపోయినా ప్రాక్టికల్స్కి ఎందుకు వస్తారు, ఎందుకంటే అదే ఇంపార్టెంట్ కనుక. అంచేత ఆ యజ్ఞములో నిత్య జీవితంలో జరిగేటటువంటి రాజసూయ యజ్ఞము వరకు జరిగేటటువంటి ప్రక్రియను ప్రతిరోజు నేర్చుకోండి. అందుకని ఏం చెప్తున్నాను నేను ఇక్కడ, మన దగ్గర ఉన్నటువంటి 9 కుండాలలో యాజ్ఞవల్క్య నవకుండీయ యజ్ఞశాలలో కనీసం దానికి యజ్ఞశాల అనే పేరు సార్థకం చేయటానికైనా ప్రతిరోజు 7 నుంచి 9 గంటల వరకు ఆ కర్మకాండైనా జరుగుతూ ఉంటే, నటనైనా జరుగుతూ ఉంటే, ఇప్పుడు పాఠాలు చెప్పే నటన చేస్తూ ఉంటే, కొన్ని లక్షల మంది సైన్స్ నేర్చుకుంటే ఏ ఒకడికో సైంటిఫిక్ యాటిట్యూడ్ వస్తుంది. అందరూ సైన్స్ చదవటం, అందరూ దద్దమ్మలే. సైన్స్ లెక్చరర్స్ దగ్గర నుంచి సైన్స్ చదివేవాళ్ళు ఎవరికీ సైన్స్ రాదు, సైంటిఫిక్ యాటిట్యూడ్ ఏం లేదు. కానీ ఎందుకు సైన్స్, ఎవడో ఒకడు ఆ కర్మకాండలో నిష్ణాతుడవుతే, వాడు ఏదో ఒకటి కనిపెడితే మొత్తం ప్రపంచం సుఖించేస్తుంది. ఓ ఫారడే ఎలక్ట్రిసిటీ కనిపెట్టాడు, ఓ శక్తిని ప్రకృతిలో ఉన్నదాన్ని కనిపెట్టాడు, ఇంకో శక్తి మనం కనిపెట్టలేకపోయే ఇంతవరకు ఇంతమంది సైంటిస్టులు కూడా కలిసి. ఐన్స్టీన్కి ఎందుకు అంత గొప్పతనం అంటే పరమాణువులో ఉన్నటువంటి న్యూక్లియర్ ఎనర్జీని కనిపెట్టాడు. దాన్ని ఎలా ఉపయోగించుకోలో తెలియలేనటువంటి సైంటిస్టులు అందరూ ఇప్పుడు ప్రపంచంలో చేరి ఉన్నారు. ఎలక్ట్రిసిటీ తర్వాత కనిపెట్టబడినటువంటి శక్తి న్యూక్లియర్ ఎనర్జీయే కదా. ఏం ఉపయోగిస్తున్నావు అంటే ఏమీ రాదు, అందరూ సైన్స్ లెక్చరర్సే, అందరూ సైన్స్ చెప్పేవాళ్ళే. ఇందువల్లంటే ఆ కర్మకాండలో ఉన్నటువంటి అంతరార్థాన్ని అవగాహన చేసుకోలేకపోవడం వల్ల చాలామంది స్టూడెంట్స్కి ఇప్పటికీ కూడా ప్రాక్టికల్స్లో చెప్పిన రిజల్ట్స్ ఏమి రావు. ఈ రెసిడెన్షియల్ కాలేజీలన్నీ వచ్చి చెప్పి ప్రాక్టికల్స్ని నాశనం చేసి పారేసి, అసలు ప్రాక్టికల్స్ ఎందుకన్నాయి, చివరికి పరీక్ష ముందు ప్రాక్టికల్స్ అనే నటన పెట్టేసి వాళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు అవుతారు. అంటే పునాది లేనటువంటి వ్యక్తులు, పునాది లేనటువంటి సంస్థలు ఏర్పడిపోయి ప్రపంచాన్ని సర్వనాశనం చేసేస్తూ ఉంటే నోరు విప్పి చెప్పేవాడు కూడా ఒకడు లేడు. కనీసం ఇలా చెప్తున్నప్పుడు విని అసలు ఇది ప్రమాదం జరుగుతోంది అక్కడ అని లేదు, దానికే మనం ఇంకా దోహదం చేస్తూ ఉంటాం. చేయటంలో తప్పు లేదు, ఎంత తొందరగా మనం దోహదం చేస్తే అంత తొందరగా అది పడిపోతుంది ఆ వ్యవస్థ. చేత ప్రకృతికి మనకంటే ఎక్కువ తెలుసు ఏం చేయాలో ఎలా చేయాలో. అందుకే గురుదేవులు ఒక కథ చెప్తూ ఉండేవారు. ఒకటి వర్షం కురుస్తుంది, ఒకసారి పడవలో నీళ్లు చేరుతున్నాయట, మధ్య నదిలోకి వచ్చాక వర్షం కురుస్తూ ఉంటే ఒక సన్యాసి కూడా ఉన్నట్ట పడవలో. వాడేం చేశాడు, అందరూ పడవలో చేరిపోతున్నటువంటి నీడిని బయట పారబోస్తూ ఉంటే వీడేం చేశాడు, నదిలో ఉన్నటువంటి నీళ్ళని పడవలో పోయటం మొదలెట్టాడు. ఎందుకంటే ప్రకృతి అది చేస్తుంది అన్నాడు. చేత మీకు తెలిసినా తెలియకపోయినా మీరు ప్రకృతికి అనుగుణ్యంగానే జీవిస్తారు. మీరు మీరేం కరెక్ట్గా మాత్రం జీవించడం చేతగాదించండి, మీరు కరెక్ట్గా జీవిస్తే అది ప్రకృతికి విరుద్ధంగా ఉంటుంది. కరెక్ట్ అయినటువంటి జీవితము ఎప్పుడూ ప్రకృతికి విరుద్ధంగా ఉంటుంది. అంచేత ప్రకృతిలో ఉన్నటువంటి గుణాల మీదే, ప్రకృతిలో ఉన్నటువంటి లక్షణాల మీదే, ప్రకృతిలో ఉన్నటువంటి కోరికల మీద వ్యామోహమే ఆధ్యాత్మికత అనేటటువంటి పేరుతో, సాయి చరిత్ర పారాయణ అనే పేరుతో సాగుతోంది. దాన్ని గురువులు కూడా ఎందుకు ఒప్పుకుంటారంటే వాళ్ళకు కూడా కావాల్సింది అదే, మీరు నాశనం అవటమే, అది మనకు తెలియటం లేదు. ఇంచేతంటే పనికిరాని వాడు ఎంత తొందరగా పోతే పనికి వచ్చేవాళ్ళు అంత తొందరగా వస్తారు. పాతనున్న ఉన్నటువంటి కండరాన్ని మనం ఎంత తొందరగా తొలగిస్తే కదా కొత్త భవంతి నిర్మించగలం. అంచేత చాలా జాగ్రత్తగా ప్రకృతిలో జరిగేటటువంటి సంఘటనలు ఏది మంచిది అని కాదు, ఏది ఆధ్యాత్మికత అని కాదు. ఆధ్యాత్మికత లేదు ఎక్కడ, ఆధ్యాత్మికత ఉంటే ఇన్ని దేవాలయాలు ఎలా ఉంటాయి? ఏ దేవాలయంలోనూ ఆధ్యాత్మికత లేదు. ఆధ్యాత్మికత పరితో ఏం జరుగుతుంది అంటే మారణహోమం కనిపిస్తూనే ఉంది కదా. దానికి కావలసినటువంటి యజ్ఞ ప్రక్రియ మనం నేర్చుకోగలమా అనేది కనీసము ఆ యాజ్ఞవల్క దాంట్లో నవకుండి యజ్ఞ పరంపరలో కనీసం 2 గంటల పాటు ఈ విధానాన్ని మనం రోజు నెమరేసుకుంటూ ఉంటే ఒకరోజు వినేసి లెక్చర్ వినేసి ఏం కుదరదు, అది జన్మ జన్మలు పడుతుంది అది అర్థం అవటానికి. అంచేత ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, అది అమావాస్య పౌర్ణమాస్య యజ్ఞ నుంచి, పశుబంధ యజ్ఞము నుంచి, అగ్నిష్టోమ యజ్ఞము నుంచి, వాజపేయ యజ్ఞము నుంచి, రాజసూయ యజ్ఞము నుంచి, దాన్ని 100 సార్లు రిపీట్ చేయటం అనేటటువంటి ప్రక్రియ మనం ఎలా చేయగలము. గాయత్రి యజ్ఞమే వాజపేయ యజ్ఞం అని చెప్పాను నేను, కానీ నువ్వు డైరెక్ట్గా వాజపేయ యజ్ఞం చేసేస్తానంటే ఎట్లా కుదురుతుంది? వాజపేయ యజ్ఞానికి ముందు ఉన్నటువంటిది దానికి మీరు ఎలా ప్లాన్ వేసుకుంటారో అన్నది మీరు వేసుకోండి, చేసుకోండి. నేను మీకు చాలాసార్లు చెప్తున్నాను ఏం చెయ్యాలో నేను చెప్తాను, కానీ ఇంకా మీ వెనకాతలో నేను పడను, పడి లాభం లేదు అని అర్థమైపోయింది కనుక. కానీ మీరు గుర్తుంచుకోండి, ఈ క్లాసులు అటెండ్ అయ్యి నేను చెప్పింది మీరు అర్థం చేసుకుని దాన్ని మీరు ఆచరణలో పెట్టగలిగితే ఖచ్చితంగా మీరు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులుగా మారుతారు, లేకపోతే కేవలము నటనగా మారుతారు. అందువల్లే అనేక మంది పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా అభినేతలే అవుతున్నారు ఈ మధ్య. ప్రకృతిలో మనం ఎలాంటి వాళ్ళమో వాళ్ళే మన లీడర్స్ అవుతారు. ఇంచేత వాళ్ళని మనం ఏం తిట్టుకోక్కర్లేదు, వాళ్ళని ఏమి కించపరచుకోక్కర్లేదు. నటించేదేదో సవ్యంగా నటించింది, ఏమి చెప్తున్నాను ఏది నేర్చుకోమంటున్నాను దాన్ని తక్షణమే ఆచరణలో పెట్టడం నేర్చుకోండి. ఎలా ఆచరణలో పెడతాం, గ్రూప్ కావాలి. గ్రూప్ ఎలా వస్తుంది, మీరు 10 మందిని రాణిస్తే, 10 మంది ఎలా వస్తారు మీరు వాళ్ళకి చెప్తే, అసలు మీకే తెలిస్తే కదా వాళ్ళకి చెప్పేది. అంచేత ఈ చెప్పినటువంటి విషయాలను నెమరు వేసుకోవటం, విన్నది టేపు మళ్ళా వింటాం. ఆ టేప్ ఎందుకు అక్కడ అలాగా మారుమూల పడేయటానికి, దాన్ని రోజుకి ఎన్నిసార్లు వినాలి ఆ విషయాన్ని. విన్నాక బుర్రకెక్కాలి. బుర్రకెక్కాక మీరు 10 మందికి చెప్పగలగాలి ఇది మనం చేద్దామని. చేశాక రావాలి వాళ్ళు. వచ్చాక జరిగితే ఏదైనా జరుగుతుంది. సమ్జానే హేతు ఉనక చిత్రణ పూర్వక్ ప్రదర్శన్ కర్నే కే లియే కర్మ కాండమే యజ్ఞం కో కియా జాతా హై. జిస్ కర్మ కాండ కే పీఛే ఆధ్యాత్మక్ ఉన్నతి కా పాఠ నహీ హై ఉసే నిష్ప్రాణి కహా జాయేగా. ఏ కర్మకాండ వెనకాతల ఆధ్యాత్మిక ఉన్నతికి సంబంధించినటువంటి ప్రేరణ ఉండదో. ప్రేరణ ఉంటే ఏమవ్వాలి, అది జరగాలి. ప్రేరేపించబట్టం ధియో యోన ప్రచోదయాత్ అంటే నువ్వు మారాలి. మారకుండా గాయత్రి మంత్ర జపం చేసేస్తున్నాను ఇన్ని వేల సంవత్సరాలు బట్టి మాస్టరు, మార్చుకో, ఎప్పుడో ఎప్పుడు చేస్తావు. తత్ సవితుర్వరణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. మమ్ములను సన్మార్గం వైపు ప్రేరేపించు అని అడుగుతో అసలు గ్రూప్గానే మీరు జీవించలేనటువంటి దద్దమ్మలు, మేము గాయత్రి మంత్ర జపం చేస్తున్నామని చెప్పుకుంటూ ఉంటే ఏమనాలి మనం? ఏమంటారు గురువు గారు, అసలు నేను చెప్పిన మంత్రం వీళ్ళకి అర్థమైందా అని ఏడుస్తూ చచ్చిపోతాడు. కానీ వదలరు వాళ్ళు. గురువులు మాత్రం వాటి గుర్తుంచుకొని వాళ్ళు ఖచ్చితంగా వదిలిపెట్టరు. ఎందుకంటే మీకే ఇంత మొండితనం ఉంటే గురువులకి ఎంత మొండితనం ఉంటుంది, వదలరు. కానీ ఏంటి, రకరకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్, ఇలా చేస్తే వింటారా, అలా చేస్తే వింటారా, ఏం చేస్తే వింటారు. అంచేత ఏ కర్మకాండ వెనకాతల ఆధ్యాత్మిక ఉన్నతికి సంబంధించినటువంటి ప్రేరణ ఉండదో. ప్రేరణ ఉంటే ఏంటి ఇవ్వాలి, ఆచరణ రావాలి. ఆచరణ రాలేదంటే ప్రేరణ ఏం లేదన్నమాట. అది ఏం కథ చెప్పాను నేను దానికి, ఏం కథ ఎప్పుడు గుర్తుంచుకోమని చెప్తాను. అక్బర్ బీర్బల్లో పైన అది పెట్టడం, ఒక అగ్గిపుల్ల ప్రతిరోజు నేను జపం చేస్తున్నానండి, ప్రతిరోజు ఆసనాలు వేస్తున్నానండి, ప్రతిరోజు ప్రాణాయామం చేస్తున్నానండి. ఎక్కడున్నామంటే పక్కవాడి కంటే నీకు రోగాలు ఎక్కువగా ఉన్నాయి, పక్కవాడి కంటే నీకు మనశ్శాంతి లేదు. కనీసం పక్కవాళ్ళకి జీవించటంలోనైనా తృప్తి ఉంది, మనకి అక్కడ తృప్తి లేదు, ఇక్కడ తృప్తి లేదు. అంటే ఏం చేసామన్నమాట, ప్రేరణ లేదు, ఆచరణ లేదు. అంచేత ఏ కర్మకాండ నీకు ప్రేరణ ఇవ్వదో, జపం ప్రేరణ ఇవ్వాలి, ఇవ్వటం లేదు కదా. ఇంచేత ప్రేరణ ఇవ్వటం లేదు, నటనైంది. యజ్ఞము నీకు ప్రేరణ ఇవ్వటం లేదు, నటనైంది. భగవంతుడి ముందు కూర్చుని భగవంతుడి మీద నీ మనస్సు లగ్నం కావటం లేదు, నటనైంది. అది సాచి లంపగా కొట్టాడు రామకృష్ణ పరమహంస ఎవరిని, ఎందుకు కొట్టాడు? దానిని అవగాహన చేసుకోండి. ఆ కర్మకాండ ప్రేరణ ఇచ్చి ఆచరణగా ప్రతిరోజు మారుతుందా లేదా అని చూసుకోవటానికే పొద్దున్న సాయంత్రం మనం ధ్యానం చేస్తాం, జపం చేస్తాం, యజ్ఞాలు చేస్తాం. కానీ ఎప్పుడున్న వాళ్ళు అలాగే ఉండి ఏ రోజుకి ఆ రోజుకి ఏమవుతుంది, ఒక్కొక్క మెట్టు జారుతున్నాం, ఒక్కొక్క మెట్టు ఎదగాలి. ఎందుకు ఎదగలేకపోతున్నాం, అవగాహన లేదు, ఏం చేయాలో తెలియదు. అందువల్ల జిస్ కర్మకాండకి పిచ్చే ఆధ్యాత్మిక ఉన్నతి కా పాఠ నహీ హై ఉసే నిష్ప్రాణి కహా జాయేగా. వైదిక శ్రౌత యజ్ఞం కా ఆత్మిక ఉన్నతి కే లియే యహ ఉత్తమ క్రమ థా. వైదిక శ్రౌత అంటే వినికిడి ద్వారా వచ్చేటటువంటి యజ్ఞములు దీనికోసం పెట్టబడ్డాయి. కనీసం చెప్పినటువంటి దాన్నైనా 10 సార్లు విని అది మీకు ఒంట్లో దూరిపోయేటట్టయినా ఆ టేప్స్ మీరు ఉపయోగించుకోలేకపోతున్నారు. అందుకే ఏం చెప్పాను నేను, ఇది పూర్తయ్యే లోపల మీరు దానికి కావలసినటువంటి ఆచరణ చేయలేకపోతే టేపింగ్ ఆపేస్తాను. ఇంకోటి ఏం చెప్పాను, నేను చెప్పినటువంటి టేప్స్ కనీసం 2 వాళ్ళకైనా వెళ్ళాలి. వాళ్ళకి మీరు చెప్పాలి, ఇదే మాస్టర్ అడుగుతున్నారు. మీరు చేయలేకపోతే చేసేవాడికైనా చెప్పండి, వాళ్ళకి ఇంకోళ్ళకి చేయమని చెప్పండి. ఆ 1000 మందిలో ఎవడో ఒకడు మనుష్యాణాం సహస్రేషు కశ్చిన్ మాం వేతి తత్వం, కృష్ణుడు మాట అబద్ధం ఎలా అవుతుంది అని చెప్పి 1000 మంది ఎవడైనా ఉంటే ఒకడు ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అంచేది కనీసం నువ్వు 1000 మందికైనా చెప్పు. ఇప్పుడు సైన్స్ ఎడ్యుకేషన్ 2 లక్షల మందికి చెప్తూ ఉంటే ఒక సైంటిస్ట్ రావటం లే. మరి విద్యా ప్రణాళిక ఆపేవా మనం, ఆపటం లేదు కదా. మరి ఇది మీరు ఎంతమందికి అందజేస్తున్నారు, కనీసం ఆ నటన చేత కావటం లే. అంటే ఎంత నిర్వీర్యమైనటువంటి నిష్ప్రాణమైనటువంటి జీవితం జీవిస్తూ పురుగుల కంటే హీనంగా జీవిస్తూ మేము మిగతా వాళ్ళకంటే గొప్పవాళ్ళం అనేటటువంటి భావనలో జీవించడం చాలా ప్రమాదం. ఎందుకంటే నెక్స్ట్ బర్త్లో పాములు కప్పలు అవుతారు. సాయి చరిత్ర చదవమని నందుకు చూసుకోరా బాబు, నువ్వు ఎక్కడ పోతావని. వీళ్ళందరూ కూడా నాతో పాటు జీవించే వాళ్ళే అన్నారు, గురుభాయిలే అన్నాడు. అందరూ కలిసే చదువుకుంటారు, ఒకడు సైంటిస్ట్ అవుతాడు, మిగతా వాళ్ళు ఉద్యోగం కోసం వెంపర్లాడతాడు, ఒకడికి ఆ ఉద్యోగం కూడా దొరకదు. చివరికి వాడు ఏమంటాడంటే చదువు వల్ల లాభం ఏంటి అంటాడు. ప్రశ్న అది కాదు, ఏం లాభం అని. నువ్వు ఎంతగా మారగలవు, ఎంత తొందరగా మారగలవు. ఇంకా నాకు ఓపిక లేదు మాస్టర్, ఈ జన్మలో చావు అవుతే నెక్స్ట్ జన్మలో వస్తుంది. విద్యా విధానం అంతే, అవడు ఏం చేయలేడు. దానికి మెథడ్ ఇదే, నువ్వు ఎప్పుడు ఓపిక తెచ్చుకోగలవు నిష్ప్రాణము లేకుండా. ప్రాణవంతుడు అవ్వాలి అంటే చెప్పింది విని దాన్ని ఆచరిస్తేనే మీకు ప్రాణవంతులు అవుతారు తప్ప, మీరు అనుకున్నట్టు జీవించటానికి సంస్థలు అక్కర్లేదు, గురువులు అక్కర్లేదు. మీరు చెప్పకండి గురువులకి, మీరు చెప్పదలుచుకుంటే మీరు సంస్థ పెట్టండి, నాకేమీ అభ్యంతరం లేదు. పెట్టుకోమనే చెప్తున్నాను అందరినీ, నేను పెట్టుకోవడం చేత కావటం లేదు. అది సంస్థ పెట్టుకోలేరు, చెప్పింది వినలేరు. అప్పుడేమవుతుంది, చివరికి ఇది మొత్తము కూడా ఒక అద్భుతమైనటువంటి జోక్గా మారింది ఆధ్యాత్మికత అంతా కూడా ప్రపంచంలో. అందుకే ఆస్తికలు అనేటటువంటి ముసుగులో ఉన్నటువంటి నాస్తికులను ఎత్తి చూపినటువంటి మహావ్యక్తికి నమస్కారము అని రాశాను నేను. ఎత్తి పెట్టి మరీ రాశాను, అది మనకి సంబంధించి చెప్పింది అది. నేను మనకిలో నేనేం వేరుగా లేను, నేను మాత్రం ఏం చేయగలుగుతున్నాను, మీతో చెప్పింది. కానీ ఒక తృప్తి ఏంటి అంటే, ఈ 20 ఏళ్ల బట్టి ఎప్పుడు కూడా నా కంఠము ఆగలేదు, ఆగదు. కానీ ఖచ్చితంగా మీరు బ్రేక్లు వేస్తున్నారు, రెండు రకాలుగా బ్రేక్లు వేస్తున్నారు. మీ ఆచరణ మిగతా వాళ్ళకి ఉదాహరణగా నిలుస్తుంది. చాలామంది మీ దగ్గర ఇన్నేళ్ల బట్టి వాళ్ళు ఉన్నారండి, అంచేత వాళ్ళు చేసిందే మేము కరెక్ట్ అనుకుంటున్నామని ఎంతోమంది నాతో చెప్పారు ఈ 5-6 రోజుల్లో. మీ కర్మ అన్నాను నేను. మీకు నేను చెప్పింది అర్థం కాకపోతే మీ కర్మ అది. వాళ్ళు నా దగ్గర ఉండి కూడా నా దగ్గరే ఉన్నారు అంటే వాళ్ళు ఎదగలేదు అని అర్థం. నా దగ్గర ఉండకూడదు, ఏమవ్వాలి వాడు? ఎంఎస్సీ చదివేసిన తర్వాత ఎక్కడ పోవాలి వాడు? టీచర్గా పోవాలి. వెళ్ళలేదంటే అర్థం ఏంటి? ఎంఎస్సీ డిగ్రీ అయినా రాలేదు వాడు, లేకపోతే రీసెర్చ్ అయినా చేస్తూ ఉండి ఉండాలి. రీసెర్చ్ చేస్తే మళ్ళీ ఆ గురువు దగ్గరే ఉంటాడు వాడు. కానీ రీసెర్చ్ చేస్తున్నాడా లేదా,